భారతీయ జీవిత విధానంలో దేవాలయాలకి చాలా ప్రముఖ పాత్ర ఉన్నది. కానీ ఈనాడు దేవాలయాలకి భారతీయ జీవిత విధానానికి సంబంధము పూర్తిగా తెగిపోయింది. ఇది విషయం ముందు అర్థం చేసుకోండి, జ్ఞప్తి ఉంచుకోండి. దీని గురించి ఇవాళ నేను మీకు కొన్ని సూచనలు ఇస్తాను. స్వామీజీ ఆల్రెడీ మీకు కొన్ని సూచనలు ఇచ్చి ఉన్నారు అక్కడ. ఈ సూచనలు వినటం కాదు, ఆచరించటం కావాలి. ముఖ్యంగా కావాల్సింది అది. ఇందాక నేను ఇక్కడ కార్యకర్తలను అడిగాను, నేను మీరేమైనా చెప్పమంటారా నన్ను చెప్పమంటారా అని. ఎందుకంటే అక్కడ మీరు చెప్పమన్నది చెప్పటం నాకు చాలా తేలిక. ఎందుకంటే ఒక గీత గీసేశారు మీరు, ఆ గీత మీద వెళ్ళిపోతా. మరి నేను చెప్పదలుచుకున్నది వినటానికి మీకు కాస్త గుండె ధైర్యం ఎక్కువ కావాలి. ఎందుకంటే నేను కొంచెం రౌద్రంగా మాట్లాడతా. విసగెత్తిపోయాను నేను భారతీయుల్ని చూసి చూసి. భారతీయుల యొక్క దేవుడు గురించి లేనటువంటి అవగాహనని చూసి చూసి విసిగిపోయాను. అసలు భగవంతుడు అంటే ఏ అవగాహన లేనటువంటి వ్యక్తులు ఎవరు అంటే భారతీయులు. భగవంతుడి గురించి పరిపూర్ణమైనటువంటి జ్ఞాన సంపద వారసత్వంగా ఉన్నవాళ్ళు ఎవరు అంటే భారతీయులు. ఆ విడంబన చూడండి, ఆ దురదృష్టం చూడండి. అంటే భగవంతుడి గురించి తెలియాల్సినది ఏవైనా ఉన్నది అంటే భారతదేశం నుంచే నేర్చుకోవాలి ప్రపంచంలో ఎవరైనా. కానీ భగవంతుడు అంటే ఏమిటో అస్సలేమీ తెలియనటువంటి వాడు ఎవడు అంటే భారతీయుడు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఈ ద్వంద్వం నుంచి బయటపడాలి మనం. అసలు భగవంతుడు అంటే ఎవరు? రకరకాలైనటువంటి పేర్లు చెప్తారు మీరు, నిరాకార, నిరంజన, రకరకాల నీ 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 అనే వచ్చే అన్ని పదాలు కూడా, అంటే నీది అనే మాట కాకుండా. అలా నీది అంటే అది భగవంతుడి కాదు. ఈ నిరంజన, నిర్వికార, నిర్విశేష, నిరాకార, నిరాశ్రయ, నిర్గుణ, నిర్లేప, లలిత శాస్త్రంలో వస్తాయి కదా ఇదంతా. ఇది మీరు భగవంతుడి గురించి చెప్పుకున్నది. రెండోది ఏంటి భగవంతుడి గురించి మీరు చెప్తారు? దయాసాగరుడు టా అని మనసులో అనుకుంటారేమో అనుకుంటా నేను. పైకి అనరు మీరు, భగవంతుడు దయాసాగరుడు టా అంటారా మీరు? అనరు, మనసులో అనుకుంటారు. భగవంతుడు ఎవరు అంటే దయాసాగరుడు టా. ఇంకా ఏంటి ఆయన? ప్రేమసాగరుడు, కరుణాసాగరుడు, అన్ని సాగరాలే ఆయన. కానీ ఆయన కోపం వస్తుంది, పెట్టుకొడతాడు. మూర్ఖత్వం అర్థమవుతుందా? ముందు ఈ మూర్ఖత్వం నుంచి ఇవాళ నేను చెప్పిన మాట విని బయటపడగలిగితే మీరు సగం భారతీయులు అయిపోతారు. మీకు వచ్చేటటువంటి ఏ కష్టము కూడా భగవంతుడి నుంచి రాదు, మీ కర్మ వల్ల వస్తుంది. దాన్ని భగవంతుడి మీద అనవసరంగా భారం మోయకండి, భగవంతుడి మీద నింద వేయకండి. నేను చెప్పాను కదా, నేను కొంచెం రౌద్రంగానే చెప్తాను. నేను ఇంకేంటే అర్థం కాని వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి. భగవంతుడి వల్ల కష్టాలు వచ్చాయి అనేటటువంటి ప్రబుద్ధుడు మూర్ఖుడు, పరమ మూర్ఖుడు. భగవంతుడు వల్ల కష్టాలు పోతాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అంటే రోగం తగ్గుతుంది. భగవంతుడి దగ్గరికి వెళ్ళారు అంటే మీ కష్టాలు తగ్గుతాయి. మరి తగ్గలేదు మాస్టారు, అసలు భగవంతుడు అంటే ఏంటో మీకు తెలుస్తేగా తగ్గటానికి. భగవంతుడు అంటే మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కాలస్వరూపుడు, మహాకాలుడు. ఆ మహాకాల స్వరూపుడికి భారతీయ ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే, టైంని మనం 1000 రకాలుగా విభజించగలిగాం. సహస్రనామాలు ఉన్నాయి మనకి. ఈ సహస్రనామాలన్నీ కూడా విష్ణు యొక్క సహస్రనామాలు కావచ్చు, లలిత యొక్క సహస్రనామాలు కావచ్చు, హనుమంతుడి యొక్క సహస్రనామాలు కావచ్చు, శివుడి యొక్క సహస్రనామాలు కావచ్చు, ఏ దేవత యొక్క సహస్రనామాలు కావచ్చు, అవన్నీ కూడా కాలము గురించి తెలిపేవే అన్నది మర్చిపోయింది. మనకు అది గుర్తుండదు. అన్నీ ఏ అర్థము మనకి స్ఫురింపకూడదో భగవంతుడి నామాలలో, దేవాలయాలలో, దేవతకి సంబంధించిన పదాలలో ఆ తప్పుడు అర్థాలు మనకి స్ఫురిస్తున్నాయి. రిపీటెడ్గా నేను 3 గురించి చెప్తూ ఉంటాను. రామాయణము అంటే మీకు గుర్తొచ్చేది ఏంటో తెలుసా? రాముడు, రావణాసురుడు కొట్టుకున్నారు, రావణాసురుడు చచ్చాడు, అంతేనా రామాయణం అంటే? కాదా? అదేనా గుర్తుకొచ్చేది? రామాయణం అంటే మనకేం గుర్తొస్తుంది? రాముడు రావణాసురుడు చంపాడు. మహాభారతం అంటే అదో యుద్ధం గుర్తొస్తుంది, అన్నదమ్ములు కొట్టుకు చచ్చాడు. ఈ 2 విపరీతమైనటువంటి అర్థాలే. రామాయణంలో రావణ వధ ఒక అతి చిన్న సంఘటన, 5-6 రోజుల్లో జరిగిపోయింది. 11,000 సంవత్సరాలు పట్టింది రాముడికి రామరాజ్యం స్థాపించటానికి. ఆ 11,000 సంవత్సరాల గురించి ఎవడో మాట్లాడు. 3 రోజుల పాటు జరిగిందో 4 రోజుల పాటు జరిగిందో ఆ యుద్ధం, దాని గురించి మాట్లాడుకుని మేము రామాయణం చదువుకుందాం అనుకుంటాం. మొదటి మనం చేసేటటువంటి తప్పు అది, అది సవరించుకోండి. 2వ తప్పు మనం ఏం చేస్తాం? మహాభారతం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? అన్నదమ్ముల యుద్ధం, లేకపోతే ద్రౌపది నవ్విందట, నవ్వకూడదుట అలాగా. ఇంకా మాట్లాడితే ఏమంటారు? నవ్వు ఎన్ని విధాల చెట్టు? 4 విధాలన్నా. కానీ ఆధునిక డాక్టర్లు ఏం చెప్తున్నారు అంటే, నవ్వకపోతే నువ్వు చస్తావురా అని. తెలుసా మీకు, ప్రపంచంలో ప్రతి దేశంలోనూ లాఫింగ్ క్లబ్స్ ఉన్నాయి. పొద్దున్నే నిద్ర లేవగానే వాళ్ళు చేసే పని ఏంటి అంటే నవ్వటం, మనస్ఫూర్తిగా నవ్వటం. ఇక్కడ నవ్వుతే ప్రమాదంట. మనస్ఫూర్తిగా నవ్వేవాళ్ళని ఏమని చూడలేదు నేను ఇంతవరకు కూడా. ఇప్పుడు నవ్వుదాం ఒకసారి. మనం నవ్వు రావటం లేదా మీకు? నవ్వండి చూద్దాం. రావటం లే, మీకు అర్థమైందా? నవ్వలేరండి. అసలు రోగం అది మీకు, మీకు నవ్వటం చేత కాదు. నవ్వటమే వస్తే మీరు కష్టాలను చూసి నవ్వగలిగితే అసలు కష్టాలే ఉండవు. ఏం చెప్తో చెప్తున్నాను నేను, ఇది ఆధ్యాత్మిక జగత్తులో పదాలకి అర్థాలు మారిపోయాయి. రామాయణం అంటే రామరాజ్యం గుర్తు రావటంలే, రామరావణ యుద్ధం గుర్తొస్తుంది. మహాభారతం అంటే మొత్తం ప్రపంచము భగవంతుడి మీద అనురక్తి కలిగినటువంటి వ్యక్తుల సమూహాలుగా మారాలి అన్నది అసలు పూర్తిగా మర్చిపోయాం మనం. స్వర్గము మనకు గుర్తొచ్చేది ఏంటంటే రంభా ఊర్వశులు కొంతమందికి గుర్తొస్తాయి, ఇంకొంతమందికి కామధేను కల్పవృక్షమో ఏదో గుర్తొస్తుంది. అంటే అసలు స్వర్గం అంటే ఏంటో మనం మర్చిపోయామని. స్వర్గంలో ఎవరుంటారు మీకు తెలుసా? దేవతలు ఉంటారు అంటారు. కానీ దేవతలకు ఇంకో పేరుంది, అమరులు అని. అంటే స్వర్గంలో ఎవరుంటారు? అమరులు ఉంటారు. అమరులు అంటే ఎవరు? మృత్యువుని జయించిన వాళ్ళు. అంటే ఈనాడు చాలా మంది ఆధ్యాత్మికవేత్తలు మీ ముందు ఒక లక్ష్యాన్ని పెడుతున్నారు, హెవెన్ ఆన్ ఎర్త్, పృథ్వీ మీద స్వర్గావతరణము జరిగి తీరనున్నది. అది మాత్రం గుర్తుంచుకోండి. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నీ భాగస్వామము అందులో ఉన్నా లేకపోయినా, ఈ పృథ్వీ ఖచ్చితంగా స్వర్గంగా మారబోతున్నది. అంటే ఏం జరగాలి? మృత్యురహిత స్థితికి మనిషి వెళ్ళాలి, మనిషి చావకూడదు. ఖచ్చితంగా అటువంటి రోజులు రాబోతున్నాయి, ఖచ్చితంగా రాబోతున్నాయి. రాబోతున్నాయి అన్నది యాజ్ ఎ సైంటిస్ట్గా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ వాళ్ళకి ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. ఇచ్చేత నాకు ఆధునిక జీవ విజ్ఞానం కూడా పరిపూర్ణముగా తెలుసు. చేత సైన్స్ తెలియని వాడు మాట్లాడటం లేదు, సైన్స్ స్టూడెంట్స్కి చెప్పిన వాడు మాట్లాడుతున్నాడు. రాబోయే 5 సంవత్సరాల లోపల మానవ జాతి మృత్యువుని గెలుస్తుంది. అది మీ ద్వారం వరకు వస్తుందా? కష్టం. ఇంచేత కష్టం అంటే, ఆపరేషన్ చేస్తే రోగం తగ్గుతుంది చాలా మందికి తెలుసు, కానీ డయాబెటీస్ ఉంటే ఆపరేషన్ చేయడు వాడు, హార్ట్ ట్రబుల్ ఉంటే ఆపరేషన్ చేయడు, చెయ్యగలిగిన ఆపరేషన్ అయినా. అంటే వాడు ఆపరేషన్ ఎందుకు చేయలేకపోతున్నాడు? నువ్వు నీ శరీరము దానికి సహకరించదు ఆపరేషన్కి. అలాగే అమరత్వము అనేది ఖచ్చితంగా భూమి మీదకి దిగబోతున్నది. సైంటిస్టులు దానికి ఓటు వేసేశారు. ఈనాడు సైంటిస్టులు ఏం చెప్తున్నారో తెలుసా మీకు? 250 సంవత్సరాల కంటే తక్కువ వయస్సులో నువ్వు చనిపోయావంటే అది నీ చేతకానితనం వల్ల చనిపోయావురా. నీ జీన్స్ ఏం చెప్తున్నాయంటే నువ్వు కనీసం 250 సంవత్సరాలు బతకాలి. ఇది సైంటిస్టులు చెప్తున్నది, యోగులు చెప్తున్నది కాదు. మరి మీలో ఎవరికైనా నేను సైంటిస్టులు చెప్పేది కదా, నేను 250 ఏళ్ళు బతుకుతాను అనే నమ్మకం ఉన్నవాళ్ళు నిజంగా చేతులెత్తండి. సైంటిస్టులు చెప్పేది ఉందా నీకు నమ్మకం? మరి సైంటిస్టులు చెప్తే నమ్మరంటే నేనేం చేసేది? సైన్స్ యుగం, నీకు ఇప్పుడు అర్థమైపోయిందా స్వామీజీ? సైంటిస్టులు చెప్పినా నమ్మరు వీళ్ళు. మీకు అర్థమవుతోందా? మీకే అంటే సైంటిస్టుల కంటే మీ గురించి మీకు ఎక్కువ అవగాహన ఉంది, మీరు బతకరు అని. ఇందువల్ల మీ జీవిత విధానం అలా ఉంది. కానీ సైంటిస్టులు ఏం చెప్తున్నారు? నువ్వు ఇంతకాలం ఎలా బతికినా పర్వాలేదు, నీ జీన్స్లో ఖచ్చితంగా నువ్వు 250 సంవత్సరాల కంటే ఎక్కువ బతకగలవు. అంతకంటే తక్కువ బతకటం నీ చేతకాంతనం. ఈ జీన్స్ని మన ఆధ్యాత్మిక భాషలో ఏమంటారు మీకు తెలుసా? గణపతి అంటారు. మన ఋషులు జీన్స్కి పెట్టినటువంటి పేరు గణపతి. 48 క్రోమోసోమ్స్ గణాలతో తండ్రి దగ్గర నుంచి 24, తల్లి దగ్గర నుంచి 24, తల్లి చేసిన 24 గణపతుల యొక్క గాయత్రి, తండ్రి చేసిన 24 గాయత్రీల యొక్క గణపతి, ఈ రెండు కలిస్తే నువ్వు ఏర్పడతావు. ఆ విద్య మర్చిపోయాను మనం. అసలు ఆ విద్య చెప్పబడుతోంది అన్నది కూడా మర్చిపోయారు మీరు. కానీ మీకు తెలుసో తెలీదో, బయోకెమిస్ట్రీలో మానవ జాతి అసలు ఎలా జీవిస్తాడు, వాడికి ఏం మందు ఇవ్వాలి, దేని మీద మందు వేస్తే ఏ విధం ఎలాంటి మందు వేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలియటానికి ఏ జంతువు మీద ప్రయోగం చేస్తారో మీకు తెలుసా? ఎలక మీద ప్రయోగం చేస్తారు. అదైనా తెలుసా మీకు? అది తెలీదా? గణపతి దేని మీద వాహనం? అంటే ఈనాడు ఉన్నటువంటి మొత్తము జెనెటిక్ ఇంజనీరింగ్ దేని మీద ఆధారపడింది? ఎలుక మీద ఆధారపడింది. మరి గణపతికి ఎలుక వాహనం అంటే ఎందుకు అర్థం కావటం లే మీకు? ఎందుకు అర్థం కావటం అంటే మీకు మన భారతీయతలో ఉన్నటువంటి విజ్ఞానం ఏది లేదు. స్పష్టంగా అర్థమైందా అందులో? అందులో ఇక్కడ ఎలాంటి గణపతి ఉన్నాడు అంటే రత్నగర్భ గణపతి ఉన్నాడు, రత్న గణపతి ఉన్నాడు. అగ్నిమీళే పురోహితం, యజ్ఞస్య దేవ ఋత్విజం, హోతారం రత్నధాతమ. ఆ రత్నాలు ఏం చేస్తాయంటే వరాన్ని సిద్ధింపజేస్తాయి. వరము అంటే అక్కడ బున్సని కాదు, ఎక్స్పర్ట్ అని అర్థం, మేలు జాతిది అని అర్థం. తెలుసా మీకు వరం అంటే అర్థం వరాలనే కాదు, మంచిది దీనికంటే ఇది మేలైనది అని. అంచేత వినాయకుడి యొక్క సాధన ఏం చేస్తుంది అంటే మీ జీన్స్ని మార్చేస్తుంది. మరి జీన్స్ని ఎలా మార్చాలి? మొత్తము జీన్స్ని మార్చేటటువంటి విద్య వినాయక వ్రత కల్పనలో ఉంది. మొత్తము ఆ విద్య ఉంది అక్కడ. మనకు అదంతా ఎక్కడైనా తెలిస్తే కదా, ఏం పిండి వంట చేసి తినాలనే తప్ప. అసలు మనం వినాయకుడిని ఎందుకు పూజిస్తున్నాము? అక్కడ ఉన్నటువంటి ఆ 21 గడ్డి ఏమిటి? ఆ రోజు మనం ఏం చేస్తాం వినాయకుడిని? 21 రకాల ఆకులతో పూజ చేస్తాం. ఆ 21 ఆకులు కూడా మన శరీరంలో ఉండేటటువంటి ఎమినో యాసిడ్స్ ఉన్నాయి. సైంటిస్టులు అడగండి, చెప్తారు వాళ్ళు ఖచ్చితంగా అవి 20 ఉన్నాయి. వీటన్నిటి మీద కలిపి టోటాలిటీ ఒకటి, మొత్తం ఎంత అయింది? 21. చేత వినాయక వ్రతము నాడు కనుక మీరు వినాయక పూజ కరెక్ట్ గా చేసుకోగలిగితే మీరు 250 సంవత్సరాలు బతుకుతారు. కానీ ఆ 21 ఆకులే కావాలి. మీరు మీరేం చేస్తారు? ఒక ఆకు ఇంత కొంత తీసుకొస్తారు, అందులో ఒక ఆకు కలిపేస్తారు. మీరు తెలివితేటలకు మెచ్చుకోవాలి. అంటే ఇంటికి ఎవడైనా భోజనానికి వస్తే వాడికి వడ్డించేటప్పుడు అన్నం వడ్డించేసి ఏం చేస్తారు? ఒక ఆకు ఇంత కూరవైంది, ఇంత పచ్చడైంది. ఆహారానికి సరిపడేంత కూర పచ్చళ్ళవి వేస్తారా, లేకపోతే ఇంతింత వేస్తారా? కానీ పూజ చేస్తున్నప్పుడు ఏం మూర్ఖత్వం మీద అర్థమవుతుందా? తిట్టాను అని కోపగించుకోకండి. తెలుసున్న వాళ్ళు నాకు ఎవరు తెలియదు, తెలుసున్న వాళ్ళు మాకు తెలుసు కదా, మమ్మల్ని తిట్టలేదు అనుకోండి. తెలియని వాళ్ళు తిట్టించుకోవటానికి మాకు అర్హత ఉన్నది అని గర్వంగా తిట్టించుకోండి, ఎందుకంటే మీకు తెలియదు కనుక. తెలుసున్న వాళ్ళని నేను తిట్టిన లాభం మీకు తెలుసుగా, కానీ నాకు తెలుసు మనకి తెలియదు అని చాలా గ్యారంటీగా నేను చెప్పగలను. ఎందుకంటే తెలిసి ఉంటే నేను 250 ఏళ్ళు బతుకుతాను, నువ్వు చేయి ఎత్తేసి ఉండేవాడి. భావం అర్థమవుతుందా నా బాధ ఏంటో? మన దేవాలయాల కంటే మించినటువంటి సైన్స్ ప్రపంచంలో ఎక్కడా లేదు. యాజ్ ఎ సైంటిస్ట్ నేను చెప్తున్నాను. నేను మీకు ఒక ఉదాహరణ ఇచ్చాను. మన దేవతలకి ఓ విచిత్రమైనటువంటి రూపకల్పన మనం చేసుకున్నాం. ఎంత విచిత్రమైనటువంటి రూపకల్పన మన దేవతకి చేసుకున్నాం అంటే, వినాయకుడి యొక్క స్వరూపానికి మనిషి తల పెట్టలేదు. మనం ఏ తల పెట్టాం? మనం ఏనుగు తల పెట్టాం. అందులో ఒక దంతం పాపం విరక్కొట్టేసాం ఆయనకి. ఏదైనా అంటే ఆయనకి ఒక దంతం ఏముంది అంటాం. మనిషి బొమ్మ పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టలేము అంటే, జెనెటిక్ ఇంజనీరింగ్ వాళ్ళు చెప్తారు మీ జీన్స్ ఏర్పడటానికి ఏ మెడుల్లా అబ్లాంగేటా, పాన్స్, సెరిబెల్లము కారణమో బ్రెయిన్లో, అవి వినాయకుడు లాగే అక్షరాలా ఉంటాయి. మీరు బొమ్మ తీసి చూస్తే మీకు వినాయకుడు బొమ్మ కనిపిస్తుంది. ఉంటాడు అక్కడ అక్షరాలా మీకు. నా దగ్గర ఆ స్లైడ్స్ లేవి ఇప్పుడు చూపించడానికి. మీ మెదడు ఇలా తల వెనకాతల నుంచి తిప్పి ఫోటో తీసామనుకోండి, వినాయకుడు కనిపిస్తాడు అక్కడ. ఖచ్చితంగా వినాయకుడు కనిపిస్తాడు. ఏ డాక్టర్నైనా అడిగి చూడండి, ఇలాగే కనిపిస్తాడు. ఖచ్చితంగా ఇలాగే కిరీటం పెట్టుకుని ఏనుగు తల ఉండి పెద్ద చెవులు ఉండి పొడుగాటి తొండ ఉండి ఖచ్చితంగా అలాగే కనిపిస్తుంది. అంటే ఏ దేవతని నువ్వు ఇక్కడ కొలుస్తున్నావో ఆ దేవత ఎక్కడున్నాడు? ఈ పార్ట్ చాలా విచిత్రమైనటువంటి పార్ట్. జ్ఞానేంద్రియాల నుంచి వచ్చినటువంటి జ్ఞానాన్ని లోపలికి తీసుకెళ్తుంది, తీసుకెళ్ళి ఊరుకోదు. జ్ఞానేంద్రియాల నుంచి మనకు వచ్చినటువంటి ఆ జ్ఞానంతో నువ్వు నిత్య జీవితంలో ఎలా ప్రవర్తించాలో చెప్పేటటువంటి మోటార్ నెర్వ్స్ వస్తాయి. లోపలికి వెళ్లే వాటిని జ్ఞానేంద్రియాలు అంటాం, బయటకు వచ్చేటటువంటి వాటిని కర్మేంద్రియాలు అంటాం మన భాషలో. సైంటిస్ట్లు ఏమంటారంటే సెన్సరీ పెర్సెప్షన్, మోటార్ పెర్సెప్షన్ అంటారు వాళ్ళ భాష. అంటే ఈ పార్క్ లేదనుకోండి, ఈ పార్క్ లేకపోతే ఏమవుతుంది? జ్ఞానేంద్రియం పనిచేయదు, కర్మేంద్రియం పనిచేయదు. అంటే మన శరీర అవయవాలు కానీ మీరు ఏ క్రియ చెయ్యాలన్నా ఎవడు కరెక్ట్గా ఉండాలి? గణపతి కరెక్ట్గా ఉండాలి. గణపతి పూజ చేయండి, అందుకు మొదలెట్టాం. మీకు తెలియదు అది జరుగుతోందని, తమాషా అది. న్యూటన్ అనేటటువంటి వాడు నియమాన్ని కనిపెట్టాడు ప్రకృతిలో. కనిపెట్టక ముందు అది లేదా ప్రకృతిలో? భావన అర్థమవుతుంది కదా. ఓ సైంటిస్ట్ ఎలక్ట్రిసిటీ గురించి కనిపెట్టాడు. అంటే ఎలక్ట్రిసిటీ గురించి ఆ సైంటిస్ట్ కనిపెట్టకపోతే ప్రకృతిలో ఎలక్ట్రిసిటీ లేదా? ఉంది, మనకి లేదు. ఏదైనా కొన్ని కారణాల వల్ల ఐన్స్టీన్ని కొంతమంది ప్రెస్ రిపోర్టర్స్ అడిగారట, థర్డ్ వరల్డ్ వార్ అయితే ఏమవుతుంది? మీరు నోబెల్ ప్రైజ్ విన్నారు కదా, అది కదా. మరి మూడో ప్రపంచం అంతా వస్తే ఏమవుతుంది? దాని గురించి మీ ఎక్స్పర్ట్ ఒపీనియన్. వజ్రోత్సవాల సీరియల్ చూస్తున్నారా? మీలో వజ్రోత్సవాల గురించి ఎవరైనా విన్నారా? ఏంటి మీరు ఇంత మంచివాళ్ళు ఉన్నారా చీరాల్లో? తెలుగు సినిమా వజ్రోత్సవాల గురించి ఎప్పుడైనా విన్నారా? అది విన్నది వినలేదా? నేనేం తిట్టను, నేను చూసే చెప్తా, కోపం పడతాను, జరుగుతోంది కదా. ఎందుకు అది చెప్తున్నాను అంటే, మన జీవితాలలో జరగవలసినటువంటి సంఘటన జరిగినా జరగకపోయినా అది మాత్రం ప్రకృతిలో ఉంటుంది. ఉదాహరణకి ఎలక్ట్రిసిటీ గురించి చెప్తున్నాను నేను, అందుకని వజ్రోత్సవాలు గుర్తొచ్చాయి, టీవీ గుర్తొచ్చాయి నాకు. ఈ ఎలక్ట్రిసిటీ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తే. ఫారడే అనేటటువంటి సైంటిస్ట్ ఆ శక్తిని కనిపెట్టాడు. కనిపెట్టాక మనం ఇప్పుడు ఎలక్ట్రిసిటీని వాడుకుంటున్నాం. వాడుకుని గవర్నమెంట్ని డబ్బా ఇస్తున్నాం. లేదు మొర్రో అంటూ ఉంటే నువ్వు ఈ అంటే మూర్ఖత్వం యొక్క పరాకాష్ట అనిపిస్తుంది నాకు. మిగతా వాళ్ళ సంగతి నాకేం తెలియదు. నేను ఇక్కడ పాలిటిక్స్ గురించి నేనేం మాట్లాడటం లేదు. నాకు తెలిసింది ఏదైనా ఉంటే అర్థం ఏంటి, ఏదైనా ఉంటే ఎవడైనా ఇవ్వగలడు. బాబు మా దగ్గర కరెంటు లేదు అంటే నువ్వు కరెంటు ఇస్తావా చేస్తావా అని ఎవడి మీదైనా కూర్చున్నావు అనుకో, ఏమనాలి? దేని గురించి దెబ్బలాడాలి, దేని గురించి బుర్ర ఉపయోగించాలి, కరెంటు ఉత్పాదన ఎలా పెంచాలి అని ఆలోచించండి. లేదు మొర్రో అంటే నువ్వు ఇస్తావా చేస్తావా అంటే వాడు ఏం చేయగలడు? భావం అర్థమైందా? ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, మన దేవాలయాలు మీకు కావలసిన దానికంటే కోట్లాది కోట్ల రెట్లు మీకు ఇవ్వగలవు. మన దేవాలయాలలో ఆ సామర్థ్యం ఉంది. నువ్వు ఏది కావాలనుకుంటే అది మన దేవాలయం ఇవ్వగలదు. కానీ ఇలాంటి పరిజ్ఞానము ఉన్నటువంటి వ్యక్తులు ఈ దేవాలయాల్లో తయారవ్వాలి. ఎలాంటి వ్యక్తులు? ఇందాక చెప్పాను కదా, వినాయకుడు ఎక్కడున్నాడు, లక్ష్మీదేవి ఎక్కడుంది శరీరంలో, విష్ణు ఎక్కడున్నాడు. ఖచ్చితంగా ఎలాగైతే మన శాస్త్రాలు విష్ణువుని వర్ణించాయో ఖచ్చితంగా అలాగే పాల సముద్రంలో పడుకున్నటువంటి విష్ణుమూర్తి మీ శిరస్సులో దర్శనమిస్తాడు. కోసి చూస్తే అందుకే మన ఋషులు ఏం చెప్పారు అంటే, దేహో దేవాలయ ప్రోక్త. ఇది మీకు అర్థం అవ్వాలి. మీరు దేవాలయానికి ఎందుకు వస్తున్నారు అంటే, దేవాలయంలో దండం పెట్టుకోవటానికి రావటంలే. దేవాలయంలో ఉన్నటువంటి ఆ దేవత మీ శరీరంలో ఎక్కడున్నాడు తెలుసుకుని దాన్ని ఉపయోగించండి. బీకాం చదువుతున్నాడు విద్యాలయంలో, ఆ బీకాం డిగ్రీ వాడి బుర్రలోకి వెళ్తుంది. స్కూల్లో వదిలేసి వస్తాడు వాడు. అక్కడే వదిలేశానండి, మర్చిపోయాను నేను. వాడు చదివిన విద్య ఎక్కడుండాలి? కెమిస్ట్రీ చదివినా, ఫిజిక్స్ చదివినా, మెడిసిన్ చదివినా, ఇంజనీరింగ్ చదివినా, నువ్వేం చదివినా ఆ చదువు ఆ విద్యాలయంలో కాదు ఉండవలసింది. ఎక్కడుండాలి? మీ బ్రెయిన్లో ఉండాలి. మరి దేవాలయంలో ఉన్నటువంటి దేవుడు ఎక్కడుండాలి? మీలో ఉండాలి. అది ఎప్పుడైనా మీకు గుర్తొస్తోందా? భారతీయులు అని మనం చెప్పుకుంటున్నాం కానీ దేవాలయానికి ఎందుకు వెళ్తున్నావు అంటే నాలో ఉన్నటువంటి దేవుడు ఎక్కడున్నాడు, ఆ రాముడు నాలో ఎక్కడున్నాడు, ఆ కృష్ణుడు నాలో ఎక్కడున్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు. ఏ రూపంలో మీరు ఆ దేవతని కొలుస్తున్నారో అదే రూపంలో ఉంటాడు. ఇది కనిపెట్టింది ఎవరో తెలుసా, టానీ నాడర్ MD DM FRCS. మెడిసిన్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది ఈ డిగ్రీల యొక్క విలువ. ఎండి అంటే ఎంబీబీఎస్ తర్వాత డిగ్రీ, డిఎం అంటే ఎంబీబీఎస్ తర్వాత ఎండి చేసిన తర్వాత దాంట్లో రీసెర్చ్ చేస్తారు వాళ్ళు. 5 ఏళ్ల పాటు ఒక విశేషమైనటువంటి దాంట్లో చల్లగా ఉందమ్మా, విశేషమైనటువంటి దాంట్లో రీసెర్చ్ చేస్తే వాడికి డిఎం డిగ్రీ ఇస్తారు. ఎఫ్ఆర్సిఎస్ అనేది ఫెలో, అది ఒక పెద్ద క్లబ్ ఉంది ఒకటి, డాక్టర్ల క్లబ్, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ అది ఎలా ఉన్నాయో డాక్టర్స్ జాయిన్ అయ్యేటువంటి క్లబ్. ఆయన న్యూరోసర్జన్. న్యూరోసర్జన్ అంటే మీకు తెలుసు కదా, నరాల వ్యాధి నిపుణుడు, చాలా గొప్ప డాక్టర్ ఆయన. ఆయన పేషెంట్స్ ఎవరు అంటే దేశంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్స్, హాలీవుడ్ యాక్టర్స్, పరమ కోటీశ్వరులు అందరూ ఆయన పేషెంట్స్. మామూలు కోటీశ్వరులు ఆయన ఫీజు ఇచ్చుకోలేరు. కోటీశ్వరులకి నేను ఒక అడ్జెక్టివ్ చెప్పాను, ఏంటది, పరమ కోటీశ్వరులు అంటే కోటీశ్వరులను మించిన కోటీశ్వరులు. వాళ్ళందరూ కూడా ఆయన యొక్క క్లయింట్స్ అనాలి. రోగులు అంటానికి వీల్లేదు, పాపం బాగున్నది కదా, ఓ ప్రెసిడెంట్ పెట్టిన రోగి అంటే అట్ట. ఆయన వాళ్ళ బ్రెయిన్ స్కాన్ అంతా చేస్తే ఆయనకు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఏంటంటే ప్రతి వాళ్ళ బుర్రల్లో కన్నాలు ఉన్నాయి, అందరి బుర్రల్లో. చాలా పెద్ద కంపెనీకి ఆయన డైరెక్టర్, వాడి బుర్రలో కన్నాలు. కన్నం అంటే అర్థమైంది కదా, అక్కడ బ్రెయిన్ లేదని అర్థం. భావం అర్థమవుతుందని నేను చెప్తున్నాను మీకు అందరికీ. టానీ నాడర్ అనేటటువంటి ఆ న్యూరో సర్జన్ చాలా గొప్ప సర్జన్కి పెద్ద పెద్ద వాళ్ళు డాక్టర్లు, మామూలు వాళ్ళు కాదు. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ యొక్క సీఈఓ అంటే ఆ కంపెనీలో అసలైన ప్రొపరేటర్ తర్వాత ఇంకా వాడే అనమాట సీఈఓ అంటారు. అండి ప్రెసిడెంట్, హాలీవుడ్ యాక్టర్స్ ఇలాగా వాళ్ల వాళ్ల క్షేత్రాలలో చాలా ఎక్కువ స్థాయికి చేరుకున్నటువంటి వ్యక్తులు ఆయన రోగులు. సరే, MRI స్కాన్ తీయించారు. ప్రతి వాళ్ల బుర్రల్లో కన్నాలున్నాయి. ఆశ్చర్యపోయాడు, ఇంత గొప్ప స్థలంలో ఇంత ఉచ్చ స్థాయికి చేరుకున్నటువంటి వ్యక్తుల్లో బ్రెయిన్ లేదు, కన్న ఉంది, మరి మిగతా వాళ్ళ దాంట్లో ఏముంది? సిగరెట్ తాగే వాళ్ల బుర్రల్లో కన్నాలు చాలా ఎక్కువగా ఉన్నాయని గమనించాడు ఆయన. తాగండి హాయిగా సిగరెట్, నాకేం అభ్యంతరం లేదు. మీరు తాగిన ప్రతి సిగరెట్ ఏం చేస్తుంది అంటే నీ బుర్రలో ఒక కన్నాన్ని పెడుతూ ఉంటుంది. న్యూస్ పేపర్ మీద కనుక కాలుస్తున్న సిగరెట్ పెట్టి పెడితే ఏమవుతుంది, ఒక రంధ్రం ఏర్పడుతుంది. ఇంకోటి కూడా అర్థం చేసుకోండి, మెడిసిన్ మెడికల్ నాలెడ్జ్ ఏం చెప్తుంది అంటే బ్రెయిన్ సెల్స్ గ్రో అవ్వవు. ఇప్పుడు మన చర్మం ఊడిపోయింది అనుకోండి, ఇది కూడా సెల్సే, కొత్త చర్మం వస్తుంది. జుట్టు కాస్త రాలిందనుకోండి, బట్టతల రోగగ్రస్తుడు కాకపోతే ఖచ్చితంగా జుట్టు వస్తుంది. గోల్డ్ ఊడిపోయి అనుకోండి, ఖచ్చితంగా గోల్డ్ వస్తాయి, అంటే సెల్స్ గ్రో అవుతూ ఉంటాయి. కానీ బ్రెయిన్లో కన్నం పడితే అది గ్రో అవ్వదు. అంచేత సిగరెట్ తాగే వాళ్ళందరికీ కూడా మనం ఎవరు ఎక్కువ సిగరెట్లు తాగారు అని ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో వాళ్ళ బుర్రలో ఉన్న కన్నాలు బట్టి మనం చెప్పొచ్చు, ఎంత బుర్రలో ఎక్కువ కన్నాలు ఉన్నాయో వాడు అంత ఎక్కువ సిగరెట్ తాగాడు అని. మీలో కొంతమంది ప్రయత్నించండి, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో బుర్రలో కన్నం ఉన్న వాళ్ళగా పెరగాలంటే ఏం చేయాలి, మీరు కంటిన్యూస్ గా సిగరెట్ తాగటం మొదలెట్టండి. వాళ్ళ నుంచి తాగితే ఏమవుతుంది, మీ బుర్రల్లో కన్నాలు వస్తాయి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు, ప్రతి సంవత్సరం స్కానింగ్ తీయించుకోండి. నా బుర్రలో ఎక్కువ కన్నాలు ఉన్నాయంటే నా బుర్రలో ఎక్కువ కన్నాలు ఉన్నాయని మీలో మీరు పోట్లాడుకుని ఎవరికో ఒకళ్ళకి మీరు మార్కులు వేసుకోండి. అది బుర్రాల యొక్క బుర్రలో ఉన్న కన్నాల గురించి చెప్తున్నా. సరే, బుర్రలు కన్నాలు ఉన్నాయి, వీళ్ళేమో ఇంత పెద్ద స్థితికి ఎదిగారు, ఇది ఎలా సంభవము? అప్పుడు ఐన్స్టీన్ బుర్ర చేస్తే ఆయనకు అర్థమైంది. ఏమర్థమైంది? ఐన్స్టీన్ లాంటి మహామేధావి తన బ్రెయిన్లో కేవలం 7% ఉపయోగించుకున్నాడు. అంటే ఐన్స్టీన్ యొక్క బుర్రలో బ్రెయిన్ శక్తి 100 అనుకుంటే ఐన్స్టీన్ ఎంత శాతం ఉపయోగించుకున్నాడు? ఎంత చెప్పాను నేను, మర్చిపోయినా సంఖ్య. జాగ్రత్తగా వింటున్నారో కొంతమంది అయినా, అంటే మీరు వింటున్నారో లేదో నాకు అనుమానం వచ్చింది, అందుకని అడిగాను అంతే, అందుకంటే ఏం లేదు. నిజంగా మర్చిపోయాను కూడా, నాలుగు బుర్రలో కూడా కన్నాలు ఉన్నాయేమో. అంటే మీకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఐన్స్టీన్ లాంటి మహామేధావి తన మొత్తము బ్రెయిన్లో ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఉపయోగించుకోలే, 7% మాత్రమే ఉపయోగించుకున్నాడు. అంటే ఎంత ఉపయోగించుకోలేకపోయాడు? 93% ఉపయోగించుకోలేకపోయాడు. దేవాలయాలకు వెళ్ళగలిగే వాళ్ళు వాళ్ళ బ్రెయిన్ని 100% ఉపయోగించుకోగలరు. ఈ తేడా అర్థమైందా మీకు? అంటే మీరు కనుక ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళగలిగితే, మీ పిల్లల్ని దేవాలయాలకు కనుక పంపించగలిగితే, మీ బ్రెయిన్ 100% మీరు ఉపయోగించుకోగలరు. అంటే మీరు ఐన్స్టీన్ కంటే ఎన్ని రెట్లు గొప్పవాళ్ళో ఊహించుకోండి. అంటే బ్రెయిన్ ఉంది మీకు, కానీ నేను దేని గురించి చెప్తున్నాను? బ్రెయిన్లో ఉన్న కన్నాల గురించి చెప్తూ ఇది చెప్తున్నాను. అంటే ముందు దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలో ఇందాక స్వామీజీ చెప్పారు, మీకు దేవాలయం కట్టిస్తే సరిపోదు. దేవాలయానికి ఏం చేయాలి? మీరు ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం రావాలి. వీలవకపోవటం ఏంటి? ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలి. వీలవకపోవటం అంటూ అంటే ఒప్పుకుంటారా మీరు? కానీ స్కూల్కి వెళ్తే ఏమవుతుంది? ఐన్స్టీన్స్ థియరీ చదువుకుంటే చదువుకుంటావు, చదువుకోకపోతే చదువుకో. అంటే నీ బుర్రని చాలా గొప్ప వ్యక్తి యొక్క బుర్రతో పోల్చదలుచుకుంటే నీ పిల్లవాడు 7% మాత్రమే నీ బ్రెయిన్ని ఉపయోగించుకోగలడు. కానీ దేవాలయానికి వెళ్తే 100కి 100% ఉపయోగించుకోగలడు. అది ప్రూవ్ చేసాడు టానీ నేడర్ అనేటువంటి న్యూరాలజిస్ట్. అందుకు చెప్పుకొస్తున్నాయి ఇది. దేవాలయానికి మీరు వెళ్ళారు అంటే అర్థం వెళ్ళి దండం పెట్టుకొస్తే సరిపోదు. స్కూల్కి వెళ్ళి అటెండెన్స్ ఇచ్చి వస్తే సరిపోతుందా? స్కూల్కి వెళ్ళి ఏం చేయాలి? చదువుకోవాలి అక్కడ. మరి దేవాలయంలో అసలు ఏం చదువుకోవాలో తెలుసా మనకి? అందుకు నేను చాలా బాధపడతాను. దేవాలయాల విజ్ఞానాన్ని, దేవతల యొక్క విజ్ఞానాన్ని అవగాహన చేసుకుని ఇంత అద్భుతమైనటువంటి దేవాలయాలు కట్టగలిగే మనకి దేవాలయాన్ని ఉపయోగించుకోవటం రాదు. ఎంత ఆశ్చర్యమో చూడండి, తమాషా. చాలాసార్లు నాకు అదే అనిపిస్తుంది, దీపం కిందే చీకటి ఉంది అంటే ఇదేనేమో అని. అంచేత ఆయనకి ఈ ప్రశ్న వచ్చింది, బ్రెయిన్లో కన్నాలు ఉన్నాయి, బ్రెయిన్ని మనం కొత్త సెల్స్ తయారు చేయలేము, ఏం చేయాలి వీళ్ళకి? వెతికాడు, చాలా చోట్లకి వెళ్ళాడు, ఆయుర్వేదం మీద కూడా రీసెర్చ్ చేశాడు. ఆయన చేసిన తర్వాత ఆయనకి పతంజలి యోగ సూత్రాలు అనేటటువంటి ఒక పుస్తకం దొరికింది. ఆయనకి మీరు పేరు విన్నారా? అవి మీలో పతంజలి యోగ సూత్రం పేరు విన్నవాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి? ఒకసారి విన్నారు కదా. ఆ పుస్తకం ఆయన దొరికింది ఆయనకి, కానీ అది సంస్కృతంలో ఉంది. మరి ఎవరు చెప్తారు అందులో ఏమని చెప్పబడింది? యోగం అంటే మామూలుగా కళ్ళు మూసుకు కూర్చోవడం కాదు, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులని అష్టాంగ యోగ విద్య ఉన్నది. మరి 8 అంగాల గురించి ఎవరు చెప్తారు, ధ్యానం గురించి ఎవరు చెప్తారు అని ఆలోచించాడు ఆయన. లక్కీగా అప్పుడు అమెరికాలో మహేష్ యోగి గారు చాలా అప్పుడప్పుడే పైకి వస్తున్నాడు పేరు విన్నారా? మహేష్ యోగి పేరు వినుండరు మీరు. చిరంజీవి పేరు అయితే వింటారు కానీ, హేమమాలిని పేరు అయితే వింటారు కానీ, మహేష్ యోగి పేరు మాకిట్టా అండి. భారతీయ ఆధ్యాత్మికత ఈనాడు ప్రపంచంలో జీవించి ఉంది అంటే, ఈనాడు గత 7 సంవత్సరాలుగా ప్రపంచంలో రామరాజ్య స్థాపన జరిగి రామరాజ్యము నిర్వహించబడుతోందని మీకు తెలుసునో తెలీదో. మీరేం రామరాజ్యం స్థాపించడానికి ఏం కష్టపడక్కర్లే, వాళ్లతో చేతులు కలపండి చాలు. రామరాజ్య స్థాపన 2000 సంవత్సరాలే జరిగిపోయింది. రాముడు రాజ్యం ఏలుతున్నాడు. ఆ రామ నాణేలు ఇప్పటికీ ఆ గ్రూప్ లో ప్రచారంలో ఉంది. బంగారం మనం దాన్ని బంగారం బిస్కెట్ గా వాడతాం అంతేగా, దుబాయ్ నుంచో ఎక్కడి నుంచో అది వేరే విషయం. కానీ ఏ విధంగా అయితే మన దేశంలో, ఇతర దేశాలలో, మిగతా చోట్లంతా కూడా బాంబులు అవి వేసుకుని అరాజకత్వం యొక్క మహాజ్వాలలు చెర రేగుతూ ఉంటే, ప్యారలల్ గా దాంతో ధీటుగా రామరాజ్యం నడుస్తోంది. అప్పుడే రామరాజ్య స్థాపన జరిగి 7 సంవత్సరాలు అయిపోయింది. ఇదంతా కూడా దేవాలయాల వల్ల వచ్చింది. కానీ ఈ సంగతి అప్పటికి ఈయనకి తెలియదు. ఎవరి గురించి చెప్తున్నాను వింటున్నారు మీరు? టానీ నేడర్ అనేటటువంటి న్యూరాలజిస్ట్. ఇదంతా అప్పుడు తెలియదు. 1975-80 ఆ సంవత్సరంలో జరిగిన సంఘటన ఇది. పతంజలి యోగ సూత్రాల గురించి విన్నాడు ఆయన. మహేష్ యోగి అప్పుడే మెల్లమెల్లగా పైకి వస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఈ ధ్యానం అంటే ఏమిటి అని అడిగాడు. ధ్యానం అంటే చెప్పలేము అన్నాడు. చెప్పలేకపోతే మరి మీరు ధ్యానం చేయిస్తారట కదా? నేను ధ్యానం చేయించను, ధ్యానంలోకి తీసుకెళ్తా అన్నాడు. తేడా అర్థమైందా మీకు? నా దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు, మాస్టర్ ధ్యానం నేర్పించేయండి అని. ఎవడికి ఎవడు ధ్యానం నేర్పించలేడు. ధ్యానంలోకి వెళ్లే ప్రక్రియ నేర్పించగలడు. మిమ్మల్ని నిద్రలోకి ఎవడు తీసుకెళ్లలేడు. చుట్టుపక్కల చప్పుడు అవుతూ ఉంటే చప్పుడు ఆపగలడు. మీకు ఆకలిగా ఉంటే నిద్ర పట్టకపోతే కడుపు నిండా భోజనం పెట్టగలడు. దోవలు అవి లేకపోతే ఆలోటు ఏదో వెలిగించగలడు. అప్పటికే నిద్ర రాకపోతే ఓ నిద్ర మాత్రం వేయగలడు. కానీ ఇదంతా చేసే నిద్ర ఎవరు పోవాలి? నువ్వు పోవాలి. కానీ నువ్వు నిద్రపోతూ ఉంటే ఎవడైనా నీ దగ్గరికి వచ్చి ఏమయ్యా నిద్రపోతున్నావా అని అడిగాడు అనుకోండి, అవునయ్యా నిద్రపోతున్నాను అన్నాడు అనుకోండి, వాడు వాడు నిద్రపోతున్నట్ట మెలకుగా ఉన్నట్ట. నిద్రపోతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమయ్యా నువ్వు నిద్రపోతున్నావు అని అడుగువండి కుదపకుండా. ఎస్ ఐఎమ్ స్లీపింగ్, 1 గంట నుంచి నేను పడుకున్నాను అన్నాడు అనుకో, ఏమంటారు మీరు వాడిని? వెరీ గుడ్ బాయ్, కీప్ ఇట్ అప్, అలాగే పడుకున్నా ఆయన. భావం అర్థమైంది ఏం చెప్తున్నాను? అంచేత ధ్యానము చేస్తున్నటువంటి నీకు బయట శబ్దాలు వినిపిస్తే, 20 నిమిషాలు ఎప్పుడవుతుందా ధ్యానం ముగించి లేద్దామని గడియారం చూసుకుంటే అదేం ధ్యానం అయ్యా? ధ్యానంలో నీకేం తెలియకూడదు. ధ్యానం నుంచి బయటకు వచ్చాక నీకు తెలియాలి నువ్వు ధ్యానంలో ఉన్నావు లేదో. అది ఒకరోజు అవ్వచ్చు, కొన్ని సంవత్సరాలు అవ్వచ్చు. దానికి ప్రత్యక్ష సాక్షి మన స్వామీజీ. ఆయన ధ్యాన స్థితిలో ఉన్నారా లేదా అని ఆయన భుజాల మీద కర్పూరం వెలిగించి టెస్ట్ చేశారు పిచ్చివాళ్ళు. చేసుకునేవాళ్ళని చేసేనిచ్చే సాంప్రదాయం కూడా మన భారతీయులకి పోయింది. తప్పు అలా చేయకూడదు ఒక మహానుభావుణ్ణి అని అని తెలియదు పాపం కాల్చేసినట్టు. తర్వాత చూసుకుంటే సరే ఆయన బాధ లేదు, ఆయన పడ్డాడు. బాధపడకుండా గురువులు ఎవరేమో. ధ్యానం గురించి చెప్తోంది అర్థమవుతుంది కదా నేను. అది వెళ్ళి ఆయన అడిగాడు, ఈ పతంజలి యోగ సూత్రంలో ఈ ధ్యానం అనేది ఉంది, ఇదేదో ఋతుంభరా ప్రజ్ఞ అనేదో సర్వజ్ఞత్వాన్ని రేపు తీసుకెళ్తుందిట. సర్వజ్ఞత్వం అంటే ఇప్పుడు అర్థమైందా ఎందుకు చెప్తున్నాను? మీ బ్రెయిన్లో ఉన్న అన్ని సెల్స్ పనిచేస్తే మీకు సర్వజ్ఞత్వం వచ్చినట్టే. అంటే అవును వస్తుంది. పతంజలి యోగ సూత్రాలు నువ్వు ప్రతిరోజు చదువు, చూడేమవుతుందో అన్నాడు. ఈయన ఏం చదువుతాడు? ఇంచేత బుర్రలో కన్నాలు ఉన్న వాళ్ళ చేత చదివించాడు, ప్రెసిడెంట్స్ చేత, వాళ్ళ చేత. ఓ 3 నెలల తర్వాత స్కానింగ్ తీశాడు. మెల్లిమెల్లిగా ఆ కన్నాలు పూడుకోవటం కనిపించింది. అప్పుడు ఆయనకి భారతీయత భారతీయ యోగ విద్య అంటే నిజంగా యోగ విద్య అనేటటువంటిది ఒక సైన్స్ అని అర్థమైందని. పారాయణ చేస్తే చాలు పతంజలి యోగ సూత్రాలు మీ బ్రెయిన్ డెవలప్ అవుతుంది. మాస్టారు మా పిల్లవాడికి జ్ఞాపకశక్తి తగ్గింది, 10 నిమిషాలు పడుతుంది పతంజలి యోగ సూత్రాలు రోజు చదవటానికి. 100% మీ బ్రెయిన్ పనిచేయటం మొదలు పెడుతుంది మొదటి రోజా. మొదటి రోజు మీ బ్రెయిన్లో ఎన్ని కన్నాలు ఉన్నాయో ప్రస్తుతం అడిగి తెలుసు. మీరు సిగరెట్ తాగవండి, నువ్వు తాగకపోతే ఏంటి తని పక్కవాడదవుతుంది అడిగా. మీకు తెలుసు అమెరికాలో కొత్త రోగం ఉంది ఒకటి, ఆ కొత్త రోగానికి పేరేంటి అంటే నాన్ స్మోకర్స్ కి వచ్చేటటువంటి స్మోకర్స్ డిసీజెస్. వాడు స్మోక్ చేయడు, హీజ్ ఎ నాన్ స్మోకర్, కానీ వాడికి ఏం రోగం వచ్చింది, స్మోకర్స్ రోగం వచ్చింది. ఎందుకు, నువ్వు స్మోక్ చేసి పగ వదిలేవు, నీ పక్కన ఉన్న వాళ్ళకి ముఖ్యంగా నీ పెళ్ళం పిల్లలకి. పెద్ద పెద్ద సైంటిస్టులని నేను ఎంఎస్సీ టీచింగ్ చేస్తున్నప్పుడు మా కొలీగ్ ఒకతను కొత్తగా వాడికి పిల్లవాడు పుడితే సిగరెట్ తట్టు లోపలికి వస్తున్నాడు, తోసావాడిని బయటికి. ఏవై నీకు బుర్రుందా, ఇప్పుడే పుట్టిన పిల్లవాడు వాడు, వాడి దగ్గరికి నువ్వు సిగరెట్ తాగుతూ వస్తావా, ఆ బుర్ర కూడా లేదా నీకు. చాలా మంది ప్రబుద్ధులకి ఆ బుర్ర లేదు, ఇంట్లో బెడ్రూమ్లో తాగుతావు. నీకు రోగం వస్తుందో లేదో తెలియదు, కానీ నీ పిల్లలకి నీ పెళ్ళం పిల్లలకి గ్యారంటీగా రోగం వస్తుంది. డాక్టర్లు ప్రూవ్ చేశారు దాన్ని. ఇంచేత ఈ టోనీ నేడర్ ఈ బ్రెయిన్లో కన్నాలు ఉన్నటువంటి వాళ్ళ చేత ఆ పతంజలి యోగ సూత్రాలను చదివితే మెల్లిమెల్లిగా అసలు తిరిగి చిగురుంచవు అనేటటువంటి బ్రెయిన్ సెల్స్ మళ్ళీ పుడుతున్నాయని తెలియగానే ఆయనకి భారతీయత యొక్క విజ్ఞానం మీద గౌరవం పెరిగి వేదాల మీద రీసెర్చ్ చేశాడు ఆయన. ఆ రీసెర్చ్ చేస్తున్నప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి దేవతలందరినీ ఆయన గుర్తించాడు. అందుకే ఇదంతా చెప్పవలసి వచ్చింది. ఒక విదేశీయుడు మన వేదాలలో మన శరీరాలలో ఉన్నటువంటి దేవతలన్నింటినీ గుర్తించి మన వేదాలు మన ఋషులు చెప్పేటటువంటి దేహో దేవాలయ అన్నది అక్షరాల సత్యమే. నువ్వు దేవాలయానికి వెళ్తే ఆ దేవతాశక్తిని నీలో ప్రోధి చేసుకో. ఇది ఆయన కనిపెట్టినందుకు జర్మన్ యూనివర్సిటీ వాళ్ళు ఆయన్ని బంగారంతో తూచారు. జర్మన్ యూనివర్సిటీ ఇది వేదాల్లో ఉంది. ఈ వేదాలలో ఉన్నటువంటి ఈ విషయాన్ని ఆయన చెప్పినందుకు ఆయన్ని బంగారంతో తూచారు. ఇక్కడ మీకు వేదాల 4 వేదాల పూర్తిగా పేర్లు కూడా మీకు తెలియవేమో అని నా డౌట్. కొంచెం దాన్ని సవరించుకోండి. మీరు సవరించుకుంటే దేవాలయాలు ఇలా ఉండకూడదు. దేవాలయాలు విద్యాలయాల కంటే కూడా చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించాలి. మీలో సర్వజ్ఞత్వం రావాలి, సర్వ సమర్థత రావాలి, సర్వ వ్యాపకత్వం రావాలి. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర. దేవాలయాలు మీకు ఆ శక్తిని ఇస్తాయి, సర్వజ్ఞత్వాన్ని ఇస్తాయి, కానీ ఒక రోజులోనా. మెడిసిన్ చదవటానికి మీకు 20 ఏళ్లు పట్టిందన్న సంగతి మర్చిపోకండి. మీ పిల్లవాడు డాక్టర్ అవ్వాలంటే 1వ క్లాస్ నుంచి మొదలు పెడితే 10వ క్లాస్ వరకు 10 ఏళ్లు, ఇంటర్మీడియట్ ఇంకో 2 ఏళ్లు, 12, దాని తర్వాత 1 సంవత్సరం లాంగ్ టర్మ్ కోచింగ్, 13 సంవత్సరాలు. మాస్టరు, ఈసారి మా కుర్రవాడు పరీక్ష రాస్తే సీట్ వస్తుందా అని నన్ను అడుగుతారు. వస్తున్నట్టే చదివిస్తారు, లేకపోతే చదివించారు. అంటే ఇప్పుడు నేను ఏమనాలి అనేది నాకు చాలా పెద్ద ప్రాబ్లం. వాడికి వచ్చిందనుకోండి సీటు, మాస్టారు మీరు చెప్పారు కనుక సీట్ వచ్చింది అనరు, మావాడు బాగా చదివాడు కనుక వచ్చిందంటారు. సీటు రాలేదనుకోండి, మాస్టారు మీరు చెప్పారా వస్తుందని, రాలేదు, మా డబ్బు వేస్ట్ అయిపోయింది కదా. అంటే మీకు అర్థమైపోయింది సీట్ ఎందువల్ల వచ్చింది, వాడికి చదువుకోవటం వల్ల వచ్చింది అంతే కదా, మన అందుకు అడగటం. అంచేత మళ్ళీ లాంగ్ 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 కూర్చుంది 14 సంవత్సరాలు. దాని తర్వాత MBBS, దాని తర్వాత హౌస్ సర్జన్సీ 6 ఏళ్ళు, 14 ప్లస్ 6 20 ఏళ్ళు. అప్పటికి చదువు కావద్దు, MBBS చదివితే ఇప్పుడు ఏమవుతుంది అంటున్నారు. అంచేత మళ్ళీ ఏం చదవాలి, MD చదవాలి, మళ్ళా 2 ఏళ్ళు అంటే 22 ఏళ్ళు. ఒక భౌతిక శరీరములో ఉన్నటువంటి ఒక అంగములో నువ్వు ఎక్స్పర్టైజ్ చేయాలి అంటే నీకు 22 ఏళ్లు పడుతుంది. ఐ స్పెషలిస్ట్ అవ్వాలంటే మిగతా శరీరం గురించి నీకు తెలియదు, కంటి గురించే తెలుసు నీకు. చర్మానికి ఏదైనా వస్తే నువ్వేమంటావు, నాకు రాదయ్యా బాబు, నేను కంటిని స్పెషలైజ్ చేశాను, నేను ఆఫ్థల్మాలజిస్ట్ని అని అదేదో మనకి తెలియని పేరు చెప్తాడు. కంటి డాక్టర్ అంటే నీకు అర్థమైపోతుంది. అంచేత కంటి డాక్టర్ అండి, వాడు ఏమంటాడు, నేను ఆఫ్థల్మాలజిస్ట్ని, అంచేత నీ చర్మానికి ఏదో రోగం వచ్చిందో, అంచేత డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళంటాడు. ఇప్పుడు మనకి తెలియాలి డెర్మటాలజిస్ట్ అంటే ఎవడు, ఎవడు డెర్మటాలజిస్ట్ అంటే చర్మ వ్యాధుల గురించి చెప్పేవాడు. పాయింట్ అర్థమవుతుంది నేను చెప్తుంది ఏంటి, కేవలము మన భౌతిక శరీరంలో ఉన్నటువంటి ఒక ఇంద్రియం మీద మీకు పరిపూర్ణ ఆధిపత్యం రావటానికి 22 సంవత్సరాలు చదువుకుంటున్నారే మీరు. దేవాలయంలో మీరు ఎన్ని సంవత్సరాలు వెళ్తే ఆ సర్వజ్ఞత్వం వస్తుంది అన్న కామన్ సెన్స్ లేకపోతే, కేవలం దండం పెట్టుకుంటే వస్తుంది అనుకునేటటువంటి మూర్ఖత్వము భారతీయులకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. సాధన చేయనటువంటి ఋషి లేడు, సాధన చేయనటువంటి భక్తుడు లేడు, సాధన చేయనటువంటి యోగి లేడు. కానీ మీరు దేవాలయానికి వెళ్ళి ఏ సాధన చేయకుండా దండం పెట్టుకొచ్చేస్తే మరి ఆ మత్తు నుంచి బయటపడండి. భారతీయ దేవాలయాలలో గణపతి దేవాలయము అంటే ఇది. గణపతి దేవాలయంలో సాధన నేర్చుకున్నటువంటి వ్యక్తి బ్రెయిన్లో ఉన్నటువంటి పాన్స్ గురించి తెలుసుకుంటాడు, సెరిబెల్లం గురించి తెలుసుకుంటాడు, మెడుల్లో ఆబ్లాంగేటా గురించి తెలుసుకుంటాడు అని నేర్చుకునే దమ్మున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నా అడ్రస్ తెలుసుకుని నేను ఎక్కడుంటానో అక్కడికి రండి, ఈ దేవాలయంలో ఏ కార్యక్రమాలు చేయాలో చెప్తాం. అంతకంటే ఓ షార్ట్కట్ మెథడ్ ఉంది. మొత్తము ఆ జ్ఞానము నేర్చుకు చేయలేకపోతే ఏం చేయాలో అన్నది ఇందాక స్వామీజీ మెట్ల మీద చెప్తూ ఉంటే ఒక వాగ్ ధాటి విగ్రహ ప్రతిష్ఠ జరిగిన చోట నుంచి వచ్చేటటువంటి వాగ్జరిని ఆపేసేటటువంటి మూర్ఖులమ్మ. ఎందుకంటే ఆశ్రమంలో ఎవరో కూర్చుని ఈ మాటలు వింటాడు, ఈ మాటలు వింటే లాభం ఏంటి, ఈ మాటలు వినటానికి కావలసినటువంటి కార్యక్రమాలు ఎలా చేసుకోవాలో ఆయన చెప్తున్నారు. ఇందాక అది చెప్తూ ఆయన ఆపారు కనుక థియరీ నేను చెప్పేశాను, మీకు అర్థమైపోయింది కదా, అర్థమైందా. దేవాలయాలలో ఆ దేవతకి సంబంధించినటువంటి సాధనలు సంవత్సరాల తరబడి కనుక మీరు చేస్తే ఖచ్చితంగా మీకు సర్వజ్ఞత్వము, సర్వసమర్థత, సర్వవ్యాపకత్వము వస్తుంది. జై హింద్.